డాక్టర్ లూకా గుండెపోటు చికిత్స గురించి ఏమి చెప్తున్నాడు? వాంపింగ్కు 65 సంవత్సరాలు. ఒకరోజు అతను నడుస్తూ వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన ఛాతీనొప్పి వచ్చింది. తాను నడవడం ఆపగా నొప్పి కూడా ఆగిపోయింది. కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకొనెను మరియు నడుచుట ప్రారంభించెను. తాను నడుస్తూ ఉన్నప్పుడు నొప్పి రావడం, నడవడం ఆపినప్పుడు నొప్పి ఆగిపోవడం జరుగుతుండేది. అతను తన అపార్ట్మెంట్కి వచ్చాడు. కానీ తాను ఉన్న రూమ్కి వెళ్ళాలి అంటే 2 అంతస్తులు పైకి వెళ్లాల్సి ఉంది. అది చాలా కష్టం అని అతనికి తెలుసు. తాను పైకి ఎక్కుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతుంది. నొప్పి తీవ్రంగా మరి వికారంగాను మరియు చెమట కూడా బాగా పట్టింది. అప్పుడు మెట్ల మీదుగా వస్తున్న అతని స్నేహితుడు ఇతనిని గమనించి అతని రూమ్కి తీసుకువెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేశాడు. వారు అతన్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. చేసిన పరీక్షలను బట్టి అతనికి తీవ్రమైన గుండె నొప్పి అని తేలింది. ఆ రోజు అతను మరణించలేదు. అయితే వైద్యులు వచ్చి అతని కుటుంబ సభ్యులతో చికిత్సలో ఉన్న ఎంపికల గురించి చర్చించారు. వాంగ్పింగ్ లాగా చైనాలోనూ మరియు ప్రపంచవ్యాప్తంగా చాలామంది గుండెపోటులతో బాధపడుతున్నారు మరియు ఈ గుండెపోటుల ద్వారా చాలామంది మరణిస్తున్నారు. తరచుగా తట్టుకునేవారు తీవ్రమైన సమస్యలతో వెంటనే మరణిస్తున్నారు. గుండెపోటులు వచ్చినప్పుడు చికిత్స చేయడం కుదరదు. గుండెపోటులు వచ్చినప్పుడు చికిత్స చేయడం కుదురుతుందా? కుదిరితే అది ఎలా? వారికి సహాయం చేయడానికి ఏ రకమైన చికిత్స చేయవచ్చు? గుండెదాడుల చికిత్సలో మొదటిది మరియు చాలా ముఖ్యమైనది గుండెపోటు యొక్క నివారణ. వీటి గురించి ఇంతకుముందు మనం చర్చించాము. అయితే ఎవరికైనా ఒకసారి గుండెపోటు వస్తే వారు ఎక్కువగా రెండవసారి వచ్చే గుండెపోటు ద్వారా మరణిస్తారు. అందువలన నివారణ చికిత్స కంటే మెరుగ్గా ఉంటుంది. క్లుప్తంగా డాక్టర్ లూకా గుండెపోటు నివారణ గురించి తెలియజేస్తాడు. ఇది ఎలా జరుగుతుంది? మొదటగా బరువును తక్కువగా ఉంచుకునేందుకు మంచి ఆహారం తినాలి. రెండవది, ప్రతిరోజు 20 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తరువాత డాక్టర్ యొద్దకు వెళ్ళి అధిక రక్తపోటు మరియు డయాబెటీస్ పరీక్షలు చేయించుకోవాలి. ఆఖరిగా మీరు ధూమపానం చేస్తున్నట్లయితే దానిని ఆపివేయాలి. గుండెపోటులను నివారించడానికి ఇవి క్లుప్తమైన సలహాలు. గుండెపోటులకు చికిత్స ఎలా చేయగలము? మొదట గుండె చుట్టూ ఉండే ధమనులు మూసుకుపోవడం వలన గుండెకు రక్త ప్రసరణ అందక గుండెపోటు వస్తుందని గుర్తుంచుకోవాలి. మరి వీటికి చికిత్స ఎలా? దీనికి 2 ముఖ్యమైన మార్గాలున్నాయి. మొదట మందుల ద్వారా మరియు రెండవది అనేక రకాల ఆపరేషన్ల ద్వారా. ఇప్పుడు గుండెపోటులు నయం చేయడానికి అనేక రకాల కొత్త మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి 15 సంవత్సరాల క్రితం అంతగా అందుబాటులో లేవు. ఏ రకమైన మందులు ఉపయోగించవచ్చు? అనేక రకాల మందులున్నప్పటికీ వాటిలో కొన్ని కొత్త రకాలైన మందులు అధిక రక్తపోటును మరియు కొలెస్ట్రాల్ను నిరోధిస్తాయి మరియు గుండెదాడులు కలిగినప్పుడు మరియు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోయినా వాటికి కూడా మందులున్నాయి. గుండెపోటు కలిగిన వారికి సహాయం చేయడానికి 5 నుంచి 8 రకాల వేరువేరు తరగతులున్నాయి. అన్నింటికంటే సులభమైన మరియు ముఖ్యమైన మందు పేరు ఆస్పిరిన్. ఇది మందు రాయిబోయే అనేక రకాల గుండెపోటులను నియంత్రిస్తుంది. నిజానికి ఒక మనిషికి గుండెపోటు వచ్చిన వెంటనే ఆస్పిరిన్ను ఇవ్వాలి. ఈ ఆస్పిరిన్ మొదటిసారి వచ్చే గుండెపోటును నియంత్రించగలదు మరియు ఇవే ఆస్పిరిన్ రెండవసారి వచ్చే గుండెపోటును కూడా నియంత్రించగలదు. ప్రతిరోజు 81 మిల్లీగ్రాములు వాడడం వలన గుండెపోటులను నిరోధించవచ్చు. స్త్రీలలో కంటే పురుషులలో ఇది చాలా ముఖ్యమైనది. దీనికి గల సరియైన కారణం మాకు కూడా తెలియదు. ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత రోజుకు 325 మిల్లీగ్రాములు తీసుకునటం మంచిది. అయితే ఇది చిన్న మోతాదులో పొట్టలో కురుపులు రావడానికి కారణమవుతుంది. అందువలన దీనిని పూరిత ఆస్పిరిన్గా కానీ లేదా ఉదయం పూట ఆహారంతో కలిపి తీసుకోవాలి. ఎవరైనా ఏ వయసులో ఈ ఆస్పిరిన్ను తీసుకునటం ప్రారంభించాలి? పురుషులే అయితే 30 సంవత్సరాలు దాటిన తర్వాత లేదా 40 సంవత్సరాల ప్రారంభంలో రోజుకు 81 మిల్లీగ్రాములు తీసుకోవచ్చు. స్త్రీ అయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత లేదా 50 సంవత్సరాల ప్రారంభంలో తీసుకోవచ్చు. ఎందుకు ఈ విధంగా స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఉంది? సాధారణంగా మహిళలకు పురుషునికి స్ట్రోకు కలిగిన 10 సంవత్సరాల తర్వాత కలుగుతాయి. ఎందుకు ఎలా? చాలామంది నిపుణులు నమ్మేది స్త్రీల యొక్క నెలసరే దీనికి కారణం. వారికి నెలసరే ఆగిపోయేంత వరకు వారి యొక్క శరీరంలో స్త్రీలింగం సంబంధిత హార్మోన్లు ఉంటాయి. అవి స్ట్రోక్ వ్యాధులు మరియు గుండె వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. నెలసరి ద్వారా ఇవి బయటకు వెళ్లే వరకు స్త్రీ యొక్క అండాశయం ఈ హార్మోన్లను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఈ నెలసరి రావడం ఆగిపోయిన తర్వాత స్త్రీలకు స్ట్రోకులు మరియు గుండె వ్యాధులు వస్తాయి. ప్రజల యొక్క హృదయం గురించి చెప్పడానికి బైబిల్ అనేక విషయాలు కలిగి ఉన్నది. నిజానికి బైబిల్ భౌతిక హృదయం యొక్క స్థితిని మాత్రమే కాకుండా ఆత్మీయ హృదయం యొక్క స్థితి గురించి కూడా అనేక విషయాలు తెలియజేస్తున్నది. మనందరము కూడా ఆధ్యాత్మిక హృదయం కలిగి ఉన్నామని మీకు తెలుసా? ఈ హృదయం మన ఆలోచనలకు మరియు భావాలకు మధ్య ఉన్నది. రాజైన దావీదు సుమారు 1000 సంవత్సరాల BCలో ఈ పుస్తకం గురించి రాశాడు. అది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్యకారములు చేయుదురు, మేలు చేయవడకుడును లేడు, వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడునూ తప్పిపోకుండా అందరునూ చెడియున్నారు. మేలు చేయవారెవరునూ లేరు. కీర్తనలు 53:1-3. దీని అర్థం ఏమిటి? అవివేకపు ప్రజలు దేవుడు లేడని చెప్తారు. వారు చెడిపోయినవారు. వీరందరూ కూడా ఏ మంచి చేయరు. ఎందుకు? వారు అవివేకపు మార్గాలు వారిని అవివేకపు క్రియలను చేయించును. ఉదాహరణకు, నిజానికి వారు మంచి చేస్తారు, కానీ వారు చేసే మంచి వారి కొరకు మాత్రమే గాని వేరొకరికి ఉపయోగపడదు. వాళ్ళు మంచి చేయడానికి మరొక కారణం మనుషుల చేత మంచివాడు అనిపించుకోవడానికి మాత్రమే. ఇది సాధ్యమవుతుంది, కానీ మంచితనం అవ్వదు. దేవుని ఎరుగని వారు అనగా మీరే అని దేవుడు చెప్తున్నాడు. దీని గురించి చేయడానికి వేరే ఏదైనా ఉందా? దావీదు అనేక పద్యాలను రచించాడు. అవన్నీ కూడా బైబుల్లో ఉన్నాయి. 53వ కీర్తన తరువాత కీర్తన అయిన 54 దీని పరిష్కారం గురించి మాట్లాడుతున్నది. అది, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము, స్వేచ్ఛార్పణలైన బలులను నీకు నేను అర్పించేదను, యెహోవా నీ నామమును నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కీర్తనలు 54:4-7. దేవుడు దావీదుకు ఆధారం మాత్రమే కాదుగాని ఆయనే దావీదును ఇబ్బందుల నుండి మరియు శత్రువుల నుండి విడిపించెను. ఏమి వాగ్దానం? ఎవరు అది కలిగి ఉంటారని కానీ ఎవరు అది కలిగి ఉండడానికి ఇష్టపడరు. మా యొక్క ఇబ్బందులలో నుండి మమ్మలను విడిపించువాడు ఆ దేవుడే అని ఆ వ్యక్తి చెప్తున్నట్లుగా బైబుల్ తెలియజేస్తుంది. యేసు అని పేరు కలిగిన మనిషిగా దేవుడు ఈ భూమి మీద వచ్చాడు. యేసు స్వయంగా ఎలా దేవుడు? దేవుడు ఎందుకు దీనిని చేశాడు? ఎందుకంటే దేవుడు మనలను ఎంతో ప్రేమించెను. యోహాను అను పేరు గల వ్యక్తి 97లో ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం అతని పేరు మీదే బైబిల్లో ఉన్నది. అతను యేసును గురించి అనేక విషయాలు రాశాడు. మొదట, ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడైయుండెను. యోహాను 1:1. ఈ వాక్యం ప్రధానంగా యేసు దేవుడు అని తెలియజేస్తున్నది. యేసుకు మరొక పేరు వాక్యం లేదా దేవుని యొక్క వాక్యం. తరువాత యోహాను ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించును అని చెప్పాడు. 1:14. యేసు మన యొక్క బలహీనతలను గుర్తించడానికి మరియు ప్రేమను చూపడానికి శరీరధారి అయినాడను ఈ వాక్యం తెలియజేస్తుంది. ఆయన మన యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయనను అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు. మరియు దీనికి మనిషిగా రావడం ఒకే ఒక మార్గం అని ఈ వాక్యం తెలియజేస్తున్నది. తరువాత యోహాను యేసు గురించి ఈ విధంగా చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16 దేవుడు మనలను ఎక్కువగా ప్రేమించాడు, కాబట్టే ఆయన ఒక్క కుమారుని మనకు ఇచ్చెను. మనం ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తే వారు బతకడానికి మనం మన బిడ్డను వారికి ఇవ్వగలమా? కేవలం దేవుడు మాత్రమే అలా చేయగలడు. మరియు దేవుడు మనందరం కూడా ఒక సంపూర్ణమైన మరియు అర్థవంతమైన జీవితం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అదే మనస్సుతో ఉండి ఒకసారి వెనక్కి వెళ్ళి గుండెపోటు కలిగినప్పుడు దాని యొక్క చికిత్స గురించి మాట్లాడుకుందాము. ఆస్పిరిన్ తర్వాత గుండెపోటును నయం చేయడానికి అనేక మార్గాలున్నాయి. మొదట మందుల ద్వారా వైద్య సమస్యలను ఎలా నయం చేయాలో మాట్లాడుకుందాం. దాని తర్వాత శస్త్రచికిత్స గురించి మాట్లాడుకుందాం. మొదట మందులలో చికిత్స. కేవలం అప్పుడే గుండెపోటు కలిగిన రోగులకు చికిత్స చేయడానికి అనేక వివిధ రకాలైన మందులున్నాయి. వాటి యొక్క పేర్లు మరియు వాటి ఉపయోగం గురించిన చర్చ చాలా సంక్లిష్టమైనది. అయితే అవన్నీ కూడా అప్పుడే గుండెపోటు కలిగిన రోగులకు ఎంతగానో సహాయపడతాయి. ఇప్పుడు నేను స్టాలిన్స్ అని పిలువబడే మందుల తరగతి మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఇవి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుండి ఉపయోగించే ఒక మందుల సమూహం. అవి ఎలా పనిచేస్తాయి, అవి ఏమి చేస్తాయి? మొదట అవి చాలా సహాయకరమైన మందులు, మరియు ప్రపంచవ్యాప్తంగా మందుల మిలియన్ల ప్రజలు ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ మందులు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే గుండెదాడుల యొక్క ఆరంభాన్ని నిరోధించడానికి మరియు ఒకసారి వచ్చిన గుండెపోట్లను కూడా నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ మందులు తీసుకున్న వారికి
40% అధికంగా నయమైనట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. దీనికి గల కారణం ఏమిటి? ముఖ్యంగా ఇవి శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ గుండెకు సరఫరా చేసే గుండె ధమనుల రక్త ప్రవాహం అందుకోవడం ద్వారా గుండెకు నష్టం కలుగుతుంది. ఈ మందులు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మరియు గుండె వ్యాధులు రాకుండా ఆపుతుంది. అంతేకాకుండా వచ్చిన గుండె దాడులు 40% మరలా రాకుండా నిరోధిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మందులు చాలా సురక్షితమైనవి. ప్రపంచవ్యాప్తంగా వీటి వాడకం ఎక్కువ మరియు వీటి ద్వారా వచ్చే దుష్ఫలితాలు చాలా తక్కువ. 2వ తరగతి మందులు మధుమేహం కొరకు ఉపయోగిస్తారు. మధుమేహం కలిగిన రోగులు గుండె వ్యాధి కలిగి ఉండుట ఒక ముఖ్యమైన ప్రమాదం. అందువలన గుండెదాడులు కలగకుండా మరియు ఒకసారి వచ్చిన గుండెదాడులు మరలా కలగకుండా ఈ మధుమేహాన్ని నియంత్రించడం చాలా ప్రాముఖ్యం. దీనిని మీరు వ్యాయామం చేయడం ద్వారా మరియు మంచి పౌష్టికాహారం తీసుకోవడం వలన, అంతేకాకుండా క్రమం తప్పకుండా డాక్టర్కు చూపించుకోవడం వలన నయం చేయవచ్చు. చివరిగా శస్త్రచికిత్స ద్వారా గుండె దాడుల చికిత్స. దీనికి 2 ప్రాథమిక మార్గాలున్నాయి. మొదట విధానాన్ని హార్ట్ కాద్ అని పిలుస్తారు. ఇది కేవలం గుండె నాళాల్లో ఏదైనా అడ్డుపడిందా అని చూడడానికి గజ్జె ద్వారా గుండెలోనికి ఒక తీగను పెట్టి చూస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 40 సంవత్సరాల పాటు జరిగింది. ఇది ప్రస్తుతం చైనాలో తరచుగా జరుగుతుంది. ఈ విధానంలో ఏదైనా ప్రమాదం ఉందా? అవును, ప్రమాదం ఉంది, కానీ కేవలం అనుభవం కలిగిన డాక్టర్ల చేత ద్వారా మాత్రమే ఈ విధానం సురక్షితం. ఈ విధానం సురక్షితంగా జరిగి మరియు గుండె ధమనులలో ఏదైనా ఒకటి మూసుకొని పోయింది అని చూపించినప్పుడు ఒక గొట్టాన్ని లోపలికి పంపి మూసుకుపోయిన ధమనిని తెరుస్తారు. ఈ సాంకేతికం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది మరియు దాదాపుగా ప్రతి నెల ఈ సాంకేతిక అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ ఒక్క విధానం చాలా పెద్ద మొత్తంలో గుండెపోటుకు ఎక్కువ పునరావృతం తగ్గించేందుకు వీలవుతుంది. 2వ విధానం గుండె శస్త్రచికిత్స. ఇది ఎక్కడైతే ధమని మూసుకుపోయి ఉంటుందో అక్కడ శస్త్రవైద్యుడు ఈ మూసుకుపోయిన భాగానికి పైన ఒక పాత్రను ఉంచుతాడు. ఈ విధానం 1960వ సంవత్సరం నుండి జరుగుతుంది. ధమనిలో గొట్టం పెట్టడం కంటే శస్త్రచికిత్స చాలా పెద్ద విధానం. ఇది ఒక అనుభవం కలిగిన శస్త్రవైద్యుని చేతిలో సురక్షితం. పైన పేర్కొన్న గొట్టం విధానం కంటే వైద్యుడు ఎందుకు దీనినే అనుసరిస్తాడు? చాలామంది రోగులు పెద్ద మొత్తంలో దమనులు వ్యాధి కలిగి ఉన్నారు మరియు దమనులలో గొట్టం పెట్టడం కంటే శస్త్రచికిత్స ప్రక్రియ చాలా మంచిదని నిరూపించబడింది. అయితే భవిష్యత్తులో ఇవన్నీ కూడా మారిపోవచ్చు. ఉదాహరణకు చాలామంది గొట్టం కలిగి ఉండడానికి అనుకోవచ్చు మరియు ఇది కూడా ఒక మంచి విధానం అని నిరూపించబడవచ్చు. సంబంధం లేకుండా ఏ వైద్య శాస్త్రంలో కూడా గుండె వ్యాధులు రాకుండా చేయడానికి పురోభివృద్ధి లేదు, ముఖ్యంగా గుండె ధమనులు మూసుకుపోయే గుండె వ్యాధులు గురించి. ఒకసారి వెనక్కి వెళ్ళి ఈరోజు మాట్లాడిన దాని గురించి ఆలోచిద్దాం. వచ్చే సంవత్సరంలో చాలామంది భారతదేశంలో గుండెపోట్లు కలిగి ఉంటారు. వారిలో నువ్వు ఒకడివి అవ్వచ్చు లేదా నీకు తెలిసిన వారిలో ఎవరైనా ఒకరు అవ్వచ్చు. అయితే ముఖ్యమైన విషయం, మీరు గుండెపోటు కలిగిన తర్వాత మంచి వైద్య సంరక్షణ పొందడానికి వీలుంది. ఒకవేళ అలా జరగకపోతే మీరు చనిపోతారు. మన శరీరం పరిశుద్ధాత్మ ఆలయం అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసు మన శరీరాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన గొప్ప వైద్యుడు అని బైబిల్లో రాసి ఉంది. ఆయన చాలామందిని పూర్తిగా స్వస్థపరిచాడు. అయితే యేసుక్రీస్తు ప్రజలు వేరొక గుండె వ్యాధిని కలిగి ఉన్నారని గుర్తించాడు. అది దేవుని కోసం ఏ కోరిక కలిగి లేకుండా ఉన్న ప్రాణం లేదా ఆత్మ. ఈ ప్రజలు సంతోషంగా లేరు మరియు ఈ జీవితం తర్వాత ఉండబోయే మరొక జీవితం గురించి వీరికి ఏ విధమైన ఆశ కూడా లేదు. యేసుక్రీస్తు ఆ పరిస్థితిని మార్చడానికి వచ్చాడు. ఎలా? మన పాపముల కొరకు సిలువలో మరణించడం ద్వారా ఈరోజు మీరు అదే శాంతిని కలిగి ఉండవచ్చు. కేవలం ఈ ప్రార్థన మాత్రమే చేయము. యేసు, నేను పాపం చేసి తప్పు చేశానని తెలుసుకున్నాను మరియు నీవు నా పాపాల కొరకు సిలువలో మరణించావని నమ్ముతున్నాను. నీవు చనిపోయిన తర్వాత మరణాన్ని జయించడానికి తిరిగి లేచావని మరియు ఇప్పుడు జీవించే ఉన్నామని కూడా నమ్ముతున్నాను. నీవు ఈ ప్రార్థన చేసిన ఎడల మరియు నీ పూర్ణ హృదయముతో దీనిని నమ్మిన ఎడల నీవు ఇప్పుడు శాశ్వతమైన దేవుని బిడ్డవు మరియు నీవు పరిపూర్ణమైన మరియు ఒక అర్థవంతమైన జీవితాన్ని ఇప్పుడు ఎప్పుడు శాశ్వతంగా కలిగి ఉంటావు.